చిత్రావళి అని చెప్పి పరమ పూజ్య గురుదేవులు ఇచ్చిన ఒక చాలా విశిష్టమైన సాధనలన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, అది ఏంటంటే ప్రతి అక్షరము ఒక విజ్ఞాన ఖని. ఒక్కొక్క అక్షరం గురించి ఛందస్సు, ఋషి, దేవత ఇలాగన్నీ దానికి సంబంధించిన 24 అక్షరాల్లో ప్రతి అక్షరం దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటో ఒకటి రెండు క్లాసులు చెప్పుకున్నాం. ఇక్కడ గాయత్రి చిత్రావళిలో పరమ పూజ్య గురుదేవులు అత్యంత మహిమ కలిగిన సర్వశక్తిశాలి అయిన గాయత్రి మాత గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియటానికి వీలుగా ఆర్షధర్మాలు ఇంచుమించు 2000 గ్రంథాలు ఆయన పరిశోధించి దాంట్లోంచి తన అనుభవంలోకి తెచ్చుకున్నవి, పరమపూజ్య గురుదేవుల దగ్గర మార్గదర్శనంలో ఆయన శిక్షణలో ట్రైనింగ్ అయ్యి ఈ సాధన చేసి దాంట్లో వాళ్ళ ఫలితాలు పొందిన వాళ్ళ అనుభవాలు అన్నీ రంగరించి ఈ గాయత్రి చిత్రావళిని తయారు చేశాను అని చెప్తున్నారు గురుదేవులు. అలాగే ఈ గాయత్రి చిత్రావళిని అసలు ఎలాగ ఉపయోగించుకోవాలో చాలా స్ట్రైట్గా ఎవరికి డౌట్ లేకుండా గాయత్రి చిత్రావళిలోనే ఉంది. అసలు గాయత్రి మంత్రాన్ని దేనికి వాడుకోవచ్చు, అది చెయ్యొచ్చా, మేము గాయత్రి మంత్రం దీనికోసం చేసుకోవచ్చా, అలా చేయకూడదేమో, అలాగే డౌట్ లెక్కర్లేదు, గాయత్రి చిత్రావళిని తప్పకుండా వాడుకోవచ్చు అని గురువుగారే ఇచ్చారు. అలాగే ఈ గాయత్రి ఉపాసన చేయటానికి గాయత్రి గురుదేవులు ఎలా చేశారో అలా చేయటానికి మనకు మంచి ప్రేరణ కలగటానికి కోసం ఈ పుస్తకాలు ఇచ్చారు. దీంట్లో గాయత్రి చిత్రావళిలో 2 రకాల పుస్తకాలు మనకు లభ్యమవుతున్నాయి. ఒకటేంటంటే గాయత్రి మహిమను తెలియజేసే గాయత్రి చిత్రావళి ఒకటి ఉంది, అలా కాకుండా గాయత్రి చిత్రావళి ఇంకోటి ఉంది. అదేంటంటే 24 శక్తుల గాయత్రి చిత్రావళి. ఒకటేమో గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి చొప్పున ఆ శక్తి ఎలా ఉంటుంది, ఆ శక్తికి ఉన్న యంత్రం ఏంటి, దాంట్లో బీజాక్షరం ఏంటి, దానివల్ల వచ్చే ఆధ్యాత్మిక లాభం ఏంటి, ఇంకోటి భౌతిక లాభం ఏంటి, ఇవి తెలుస్తాయి. ఇంకొక గాయత్రి చిత్రావళిలో గాయత్రి మహిమ ఏంటో తెలుస్తుంది. ఒకటేమో సాధనకు సంబంధించి, ఇంకోటి దానివల్ల చేసే ఆ సాధన చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఆ గాయత్రికి ఆ గాయత్రి చిత్రావళిలో చెప్పిన దానికి ఇక్కడ మనం చేసుకునే భౌతిక అవసరాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఆధ్యాత్మిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి గంట సంబంధం దీని ద్వారా మనకు బాగా అర్థమవుతుంది. ఇంకా గురుదేవులు ఏం చెప్తున్నారంటే, మనం 24 ముద్రలు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ 24 ముద్రలు మనకు ఎందుకు బాగా రావాలి అనే దానికి గాయత్రి చిత్రావళి మనం తెలుసుకుంటే అప్పుడు క్లారిటీ వస్తుంది. అదేంటంటే, ఒక్కొక్క ప్రయోజనం సిద్ధించాలి అంటే ఒక్కొక్క స్వరూపాన్ని, అంటే గాయత్రి మాత 24 రకాలు, ఆద్యశక్తి, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, ఇలాగా మొత్తం త్రిపుర అనే చివరి 24వ శక్తితో కలిపి ఒక్కొక్క అక్షరానికి 24 శక్తులున్నాయి, 24 ఆకారాలున్నాయి, 24 రంగులుంటాయి దాంట్లో, 24 యంత్రాలుంటాయి, 24 బీజాక్షరాలుంటాయి, అన్నీ 24 ఉంటాయి. కాబట్టి ఇదిగో ఈ ప్రయోజనం కావాలి అంటే ఆ ప్రయోజనానికి సంబంధించిన శక్తిధారని మనం గాయత్రి మాత అనుగ్రహం ద్వారా సంపాదించాలి. దానికి ఒక వర్ణం ఉంటుంది, అంటే ఓ రంగు ఉంటుంది, అలాగే దానికి ఒక షేప్, ఒక ఆకృతి ఉంటుంది. ప్రతి యంత్రానికి ఒక్కొక్క యంత్రం ఒక్కొక్కలాగా ఉంటుంది, 24 యంత్రాలు విడివిడిగా ఉంటాయి, అంటే ఆకృతుల్లో తేడా ఉంటుంది. అలాగే ప్రతిదానికి ఒక ముద్ర ఉంటుంది, ఏ ముద్ర దేనికి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ ముద్ర వేసుకొని ఆ యంత్రాన్ని, ఆ పర్టికులర్ శక్తిధారని మనం ఆహ్వానిస్తే అది మనకు అందుబాటులోకి వస్తుంది ఆ శక్తిధార. అలాగే ఒక్కొక్క వాహనం, హంస ఒకచోట వాహనం, అలాగే వృషభం అంటే ఎద్దు ఒకచోట వాహనం, అలాగే ఒకచోట ముసలి, ఇంకొక చోట గరుత్మంతుడు, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. ఏమున్నా ఆ వాహనం ఏం చెప్తోంది అది కూడా చాలా ముఖ్యం, అది తెలుసుకోవాలి. అలాగే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క విధంగా ధ్యానం చేయటం, ఒక్కొక్క స్థానంలో చేయటం ఏంటి అంటే హృదయంలో చేయటమా, ఆజ్ఞలో చేయటమా, సహస్రారంలో చేయటమా, లేదా విశుద్ధిలో చేయటమా, అంటే అంతకంటే ఇంక కిందకి దిగకూడదు. ఈ రకంగా ప్రతి గాయత్రి చిత్రావళిలో ఇచ్చిన ప్రతి సాధన కూడా ఈ రకంగా ముద్రలతోటి, యంత్రాలతోటి, వర్ణాలతోటి, ఆకృతులతోటి వేరేగా 24 రకాలు ఉన్నాయి. అసలు ఈ గాయత్రి చిత్రావళి తెలుసుకోవాలి అంటేనే అదో పెద్ద వేదం, మొత్తం అంతా కూడా వేద సారం. 3 వేదాలకి 3 పాదాలు, తత్సవితుర్వరేణ్యం ఒక వేదం, ఋగ్వేదం, తర్వాత భర్గో దేవస్య ధీమహి యజుర్వేదం, ధియో యోన ప్రచోదయా, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, చివరిది అథర్వణ వేదం. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, 4 వేదాలు. 4వది ఏంటంటే ఆ 3 నుంచి వచ్చేదాన్ని మన భౌతిక అవసరాలకి వాడుకోవడం అనేది 4వది. దాన్ని గురుదేవుల భాషలో ఆధ్యాత్మిక ఉన్నతికి గాయత్రి, భౌతిక సుఖాలకి సావిత్రి అని చెప్పారు. కాబట్టి అథర్వణ వేదం అంతా కూడా మన సివిలైజేషన్కి సంబంధించి, మన నాగరికతకి సంబంధించి ఎంత బాగా జీవించవచ్చు, ఎంత సుఖంగా ఉన్న వనరులు వాడుకోవచ్చు, ఇలాంటివన్నింటినీ చెప్తుందనమాట. ఇవి గాయత్రి చిత్రావళిలో ఇంకా చాలా ఉంటుంది. గాయత్రి చిత్రావళిలో దాంట్లో మొట్టమొదటిగా మనం గాయత్రి మహామంత్రం ఇచ్చారు దీంట్లో. గాయత్రి 24 అక్షరాలకు సంబంధించి ఈ సృష్టి మొత్తాన్ని, సృష్టి రచనాక్రమాన్ని అంతటినీ, వేద విద్యను అంతటినీ చెప్పే మహామంత్రంగా గాయత్రి మంత్రాన్ని మొట్టమొదటి గాయత్రి చిత్రావళిలో ఇచ్చారు. ఇది 2 పుస్తకాలు ఉన్నాయని చెప్పాను చూసారా, దాంట్లో గాయత్రి మహిమను తేట తెల్లం చేసే గాయత్రి చిత్రావళి, ఇది కూడా గురువు గారే రాశారు. అలాగే 24 శక్తుల గాయత్రి చిత్రావళి, అది కూడా గురువు గారే రాశారు. ఒక దాంట్లో అయితే మొట్టమొదటి గాయత్రి మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్రం ఇప్పటికీ మీరు ఎన్నో చాలాసార్లు విని ఉంటారు, మాస్టర్ చెప్తే ఎన్నోసార్లు విని ఉంటారు, అలాగే గురుదేవుల వాణితో ఎప్పుడూ వింటూ ఉంటారు. కాబట్టి గాయత్రి మంత్రం గురించి చెప్పేది ఏం లేదు. కాబట్టి గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా చనివి తీరదు. గాయత్రి కల్పవృక్షము, కామధేనువు, బ్రాహ్మణులు కామధేనువు, ఇవన్నీ మనం ఆల్రెడీ గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పుకున్నాం. ఈ గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరము కూడా మొత్తం ధర్మానికి అంతటికీ ప్రతీక అన్నమాట. అందుకని ఈ అక్షరాల వ్యాఖ్యానంగానే బ్రహ్మ 4 వేదాలు రచించాడు అని చెప్తారు. ఈ గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు. నా గాయత్ర్యా పరో మంత్ర, నా మాతు పరదైవతం, తల్లిని మించిన దైవము, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అంటారు. అందుకని అసలు ఒక విత్తనం
సార్ మీ మైక్ మ్యూట్ చేయరా.
మనం ఒక విత్తనంలో ఎలాగైతే ఒక చెట్టు అంతా ఉంటుందో, విత్తనం వేసిన తర్వాత అది మొలకెత్తి పెద్దదైన తర్వాత దాని ఫలితాలు తెలుస్తాయో, అంతవరకు తెలియవు, విత్తన రూపంలో ఉంటాయి. అలాగా ఈ మొత్తం శాస్త్రం అంతా కూడా, సృష్టికి సంబంధించిన విజ్ఞానం అంతా కూడా ఈ 24 అక్షరాల్లో నిబిడీకృతమై ఉన్నది అని పరమపూజ్య గురుదేవులు చెప్పారు. అలాగే ఒక్కొక్క అక్షరానికి సంబంధించి విస్తృతంగా వ్యాఖ్యానం చేస్తూ పుస్తకాలు కూడా రాశారు. అవన్నీ మనకు తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. 8 అక్షరాలు చొప్పున 3 భాగాలుగా వచ్చాయి. అవన్నీ తెలుసుకుంటూ ఇప్పుడు ఆ పుస్తకం చదివామనుకోండి, సపోజ్ దాంట్లో తత్ అని ఉంది, తత్ అనే దాని గురించి గురువుగారు ఏమి ఇచ్చారు అదంతా చదువుకుని, ఆ తర్వాత ఈ గాయత్రి చిత్రావళిలో ఉన్న మొదటి శక్తి ఏంటి, మొదటి శక్తి ఆర్జశక్తి, ఓహో ఆర్జశక్తి అంటే ఆ తత్ అంటే ఏంటి, అలాగే ఆ ఆర్జశక్తి చేయటం వల్ల, ఆర్జశక్తిని మనం ఉపాసన చేయటం వల్ల మనకి ఏమి ఆధ్యాత్మిక శక్తి వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఏదో ఒక పుస్తకం చదివేసి అంత మాత్రమే కుదరదు. అందుకని లేకపోతే గురువుగారే మరి 3000 పుస్తకాలు రాయాల్సిన అవసరమే ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం గాయత్రి చిత్రావళికి సంబంధించిన దాంట్లో ఇందాక చెప్పుకున్నాం, గురువుగారు 12 అక్షరాలు మొదట 12 అక్షరాలు ఏమిచ్చారంటే ఆధ్యాత్మికమైన జగత్తుకి సంబంధించినవి, చివరి 12 అక్షరాలు భౌతిక జగత్తుకి సంబంధించినవి. అంటే 13వ అక్షరం దగ్గర నుంచి 24వ అక్షరం వరకు మనకు భౌతిక జగత్తుకి సంబంధించినవి ఉంటాయి. 13వ అక్షరంలో సరిగ్గా ఏదొస్తుందంటే స్యా, దేవస్య స్యా వస్తుంది. తత్ సవితృవరేణ్యం భర్గో దేవ అంతవరకు 12 అక్షరాలు అయిపోతాయి. భర్గో దేవ 4 అక్షరాలు, అవి మొదటి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. తత్ సవితృవరేణ్యం 8 అక్షరాలు, తర్వాత భర్గో దేవ అప్పటికి 12 అక్షరాలు అయిపోయి. ఈ 12 అక్షరాలకు సంబంధించినంతవరకు ఆధ్యాత్మికంగా మనం ఆత్మ ఉన్నతికి, ఆత్మలాభానికి, ఆత్మ కళ్యాణానికి పనికొస్తాయి అని ఇచ్చారు. ఆ తర్వాత 13వ అక్షరం స్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ 12 అక్షరాలు మనకు భౌతిక జగత్తు ఎంత అందంగా ఉంచవచ్చు, సత్యం శివం సుందరం అన్న దాంట్లో ఈ సుందరంగా ఈ జగత్తు అంతని ఉంచడానికి మనకు గాయత్రిని ఎలాగ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు గురుదేవులు 24 పునశ్చరణలు చేసేసి 24 సంవత్సరాలు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒక పెద్ద యజ్ఞం చేయమన్నారు గురువుగారిని. గురువుగారిని యజ్ఞం చేయమంటే ఈ సంభారాలన్నీ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి ఎలా వస్తాయి, ఇంతమంది వస్తే వీళ్ళందరికీ ఆతిథ్యం ఎలాగా, వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు ఎలాగా, యజ్ఞ సామాగ్రి లక్షల డబ్బులు అవుతాయి, అవన్నీ ఎక్కడి నుంచి అంటే అదంతా కూడా అదృశ్యంగా వెనక నుంచి గురుదేవులు ఆడిస్తున్నారు. నేను ఊరికే నిలబడ్డాను, చూసేవాళ్ళంతకీ నా ప్రతిఫలానే ఉంది అని చెప్తున్నారు. మనలో ఏమీ లేకపోతే గురువులు మనల్ని వాడుకోరు, అది క్లియర్గా గురువుగారి జీవిత చరిత్రలోనే ఉంది. సమర్థులతోనే మేము సంపర్కం పెట్టుకుంటాము. అక్కడ ఈ సావిత్రి శక్తిని ఉపయోగించారు గురువుగారు అని ఖచ్చితంగా మనకు అర్థం చేసుకోవాలి. ఈ సావిత్రి శక్తిలో మొట్టమొదటి దాని పేరే సావిత్రి. గాయత్రి సావిత్రి రెండు ఒక రూపాయి బిళ్ళ ఉందనుకోండి, ఒకవైపు బొమ్మ ఇంకోవైపు బొరుసు, రెండు ఉంటేనే రూపాయి బిళ్ళ ఉంటుంది, ఒకటి ఉండదు కదా ఎక్కడ. అలాగే గాయత్రి అనగానే గాయత్రి సావిత్రి కలిసే గాయత్రి. ఈ సావిత్రి తర్వాత వచ్చేది సరస్వతి, అలాగే లక్ష్మి, అలాగే లక్ష్మి తర్వాత అంటే మనం చేసే మనకు వచ్చే మనకు తెలిసే పేర్లన్నీ కూడా భౌతిక జగత్తుని బాగా ఉంచడానికి పనికొచ్చే శక్తుల పేర్లు ఇవన్నీ. తర్వాత సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గ, తర్వాత వచ్చేది కొండలని, ఇలాగా ఈ పేర్లన్నీ కూడా చివరికి త్రిపురతో ప్రాణాగ్ని, ప్రాణాగ్ని విద్య ఇదంతా కూడా గాయత్రి అని చెప్తారు గురుదేవులు. ఈ ప్రాణాగ్ని విద్య ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అంటే మనకట్టు ముద్రల గురించి తెలియాలి. అందుకని మనం ముద్ర ముందే చెప్పుకున్నాం. సపోజ్ ప్రాణాగ్ని అనేది ఉంది, ప్రాణాగ్నికి బీజాక్షరం రమ్. ప్రాణాగ్ని 18వ 18వ అక్షరం, సపోజ్ ప్రాణాగ్ని 18వ అక్షరం అయితే 18వ ముద్ర ఏది, ఆ 18వ ముద్ర వేసుకుంటూ ప్రాణాగ్నికి సంబంధించిన బీజాక్షరంతో గాయత్రి చేస్తే మా శరీరంలో పంచప్రాణాలు ఉంటాయి. మీ అందరికీ ఆ పేర్లు కూడా తెలుసు, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఇవి ఈ విశ్వంలో కూడా ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణాలతోటి మన శరీరంలో ఉన్న ప్రాణం అనుసంధానం అయ్యి అనంత ప్రాణంతో కలిసి సృష్టి కార్యక్రమంలో ప్రాణం ఏ విధంగా విశ్వ కళ్యాణానికి పనిచేస్తుందో మన శరీరంలో ప్రాణం కూడా ఆ రకంగా పనిచేస్తుంది. రెండాండ బ్రహ్మాండ సమన్వయం జరుగుతుంది. ఇది మనకు ప్రతి అక్షరంలో ఉన్న దివ్య శక్తి ధారలను పట్టుకోవడానికి ఒక్కొక్క బీజాక్షరాన్ని గురుదేవులు ఆల్రెడీ ఇచ్చేశారు. మనం దాని పెద్ద రీసెర్చ్ ఏం చేయట్లేదు, స్ట్రైట్ అవే. సపోజ్ ఒకళ్ళు సావిత్రి చెయ్యాలనుకున్నారు, సావిత్రికి బీజ మంత్రాక్షరం అయితే స్యా, బీజాక్షరం అయితే జ్ఞం, కఖ గగ జ్ఞ జ్ఞ అని అంటాం. జ్ఞం జ్ఞం అవి ఎలా వాడుకోవాలి, ఏమిటి అవి మనం తర్వాత మాట్లాడుకోవాలి దాని గురించి. అలాగే మొట్టమొదట గాయత్రి చిత్రావళిలో మనకు ద వెరీ ఫస్ట్ ఏంటంటే అది ఆదిశక్తి గాయత్రి. ఈ ఆదిశక్తి గాయత్రి ఏదైతే ఉందో ఇది మొట్టమొదట ఇన్నిసార్లు విన్నారు మీకు, వాటికి తెలిసిపోయే ఉంటుంది. అదేంటంటే పరమాత్మ సృష్టించాలి అన్నప్పుడు ఆయన ఏ స్ఫురణ అయితే వచ్చిందో దాన్ని గాయత్రి అన్నాం. అది మొట్టమొదట శక్తి, సంకల్పం, మహాసంకల్పం ఎవరికి వచ్చింది, పరమాత్ముడికి వచ్చింది సృష్టించాలని. ఆ సంకల్ప శక్తి ఏదైతే ఉందో, అలాంటి ప్రేరణ ఏదైతే ఉందో సృష్టి చేయాలని, అది గాయత్రిగా చెప్పుకున్నాం. గురుదేవులు మనకు గాయత్రి మహావిజ్ఞంలో ఎప్పుడు కూడా మూడు మనల్ని ఎప్పుడు పట్టి పీడిస్తున్నాయని చెప్తారు. ఆ మూడు ఏంటంటే అజ్ఞానం, ఇంకోటి అభావం. అభావం అంటే లేమి, లేకుండా సమృద్ధి కాకుండా దానికి వ్యతిరేకం అంటే షార్టేజ్. అభావం అంటే షార్టేజ్. నెక్స్ట్ వచ్చేది అశక్తి, శక్తి లేకుండా.
జగదీష్ మీ మైక్ మ్యూట్ చేయాలి.
అందుకని ఇప్పుడు గురువు గారు మనకు గాయత్రి మహావిజ్ఞానంలో అజ్ఞానము, ఇంకోటి అభావము అంటే సమృద్ధి లేకపోవడం, సమృద్ధిగా లేవు, ఉన్నాయి కానీ ఇప్పుడు వర్షాలు లేవు మనకు, నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. లేమి అంటే అసలు లేకుండా పోలేదు కానీ తక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చేది అశక్తత. ఈ మూడు గాయత్రి మహావిజ్ఞానంలో చాలా గట్టిగా స్ట్రెస్ చేస్తారు. స్ట్రెస్ చేస్తూ వాటికి మూడు రంగులు కూడా చెప్పారు. శక్తి కావాలంటే ఎరుపు, సమృద్ధి కావాలంటే పసుపు, అలాగే భావం, భావం అజ్ఞానం పోవాలంటే సద్భావనలు నీలం రంగు. కాబట్టి ఎరుపు, పసుపు, నీలం ఈ రంగులున్న మనం ఒక సూత్రాన్ని చేతికి కట్టుకుంటాం యజ్ఞం చేసేటప్పుడు. అవి అన్ని ఎందుకు అంటే గుర్తు, మనలో అశక్తి, అజ్ఞానం, అభావం ఇవన్నీ పోగొట్టుకుంటామని. గాయత్రి మహాయజ్ఞంలో దీని మీద బాగా స్ట్రెస్ చేశారు. ఇది అక్కడ చదువుకుని వదిలేస్తే కుదరదు, దాన్ని మళ్ళీ గాయత్రి చిత్రావళిలో దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మొట్టమొదటి ఆద్యశక్తి ఉంది, తర్వాత బ్రాహ్మీ శక్తి ఉంది, తర్వాత వైష్ణవి ఉంది, తర్వాత శాంభవి ఉంది. ఆద్యశక్తి ఒకటి, తర్వాత రెండోది బ్రాహ్మీ, మూడు వైష్ణవి, నాలుగు శాంభవి. ఈ శాంభవి అనే శక్తి ఏంటంటే శివుడి యొక్క శక్తి. ఈ శివుడు ఏం చేస్తాడు, ఆయన అంతకు ముందున్నవన్నీ తీసిపడేసి కొత్తగా వచ్చేయడానికి వీలు కల్పిస్తాడు. అంటే ఏంటి, ఒక రకంగా పరివర్తన చేయటం, ట్రాన్స్ఫార్మేషన్. మనం మన చేతనత్వాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. మొట్టమొదటి మన చేతనత్వం ఎలా ఉంది, నేను ఈ శరీరానికి సంబంధించిన వాడిని, ఈ శరీరమే నేను అనే ధోరణిలో బతుకుతున్న జీవుడు ఈ శరీరం నాది, నేను ఆత్మని, పరమాత్మ యొక్క అంశని అనే జ్ఞానంలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అంటే సీతాకొక చిలుక ఎలాగ ఉంటుంది అంటే చాలా అందంగా ఉంటుంది, దాని ముందు రూపం గొంగళి పురుగు చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. గొంగళి పురుగే మళ్ళీ సీతాకొక చిలుక అయిందంటే మనం నమ్మలేము, కానీ జరిగేది అదే. సీతాకొక చిలుక గొంగళి పురుగు నుంచి వచ్చింది అంటే మధ్యలో ఇంకోటి స్టేజ్ ఉంది ప్యూపా అని చెప్పి, ఆ ప్యూపా కూడా రంగురంగుగా బాగానే ఉంటుంది చూడటానికి. అప్పుడు ఎప్పుడైతే దానికి టైం ఒకటి ఉంటుంది, ఆ టైం పీరియడ్ అయిపోగానే ఆ ప్యూపాని బద్దలు కొట్టుకుని దాంట్లో సీతాకు ఒక చిలుగ ఎగిరి బయటకు వస్తుంది. అప్పటికి గొంగళి పురుగు చూడటానికి కనబడదు, గొంగళి పురుగే సీతాకు ఒక చిలుకగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలాగా మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, పరివర్తన ఏదైతే ఉందో, యుగ పరివర్తన ఏదైతే ఉందో, ఆ యుగ పరివర్తన వీటన్నిటికీ గురుదేవులు ఉపయోగించిన శక్తి పేరు శాంభవి. మరి మన జీవితాలు కూడా మార్చుకోవాలంటే, మన ఉన్న పరిస్థితులు మార్చుకోవాలంటే, మనకున్న చుట్టుపక్కల విషయాలు అవన్నీ ఇబ్బందిగా ఉన్నాయంటే, వాటిని మార్చాలి అంటే మనం వాడుకోవాల్సిన శక్తి పేరు శాంభవి. ఇది నాలుగో శక్తిధారగా ఇచ్చారు గురువుగారు, నాలుగవది. ఇందాక చెప్పుకున్నాం కదా ఆద్యశక్తి, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి. ఇప్పుడు ముద్రల్లో చూసుకున్నామనుకోండి, సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం, నాలుగవది అనమాట. మొట్టమొదటి ఆద్యశక్తి ఏది? సుముఖం. సుముఖం అనే ముద్ర వేసుకుని ఆద్యశక్తి గాయత్రికి సంబంధించిన చిత్రావళిలో అది చూస్తూ గాయత్రి మంత్రము ఓం భూర్భువస్వః అదైన తర్వాత ఆద్యశక్తికి ఏంటి ఓం, బియ్యాక్షరం ఓం, ఓం భూర్భువస్వః ఓం అని ఒకసారి అనొచ్చు, లేకపోతే ఓం మూడు సార్లు పెట్టుకోవచ్చు, ఓం నాలుగు సార్లు పెట్టుకోవచ్చు, ఓం ఏడు సార్లు పెట్టుకోవచ్చు. అది సాధకులు వాళ్ళ వాళ్ళ పరిస్థితి బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సులువు ఉంది, మామూలుగా అయితే మూడు ఓంకారాలు, ఏదైనా సరే బీజాక్షరం మూడు, హ్రీం హ్రీం హ్రీం, శ్రీం శ్రీం శ్రీం, క్లీం క్లీం క్లీం, ఓం ఓం ఓం. అలాగా ఆద్యశక్తిని మనం, శక్తిధారని మనలోకి ఆహ్వానిస్తూ ఉంటే కనుక ఓం భూర్భూస్వః ఓం 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 తత్సవితురవరేణ్యం భర్గో దేవస్సు ధీమహి ధియోదోన ప్రచోదయాత్. ఓం 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 ఇది చేస్తున్నప్పుడు ముద్ర ఏమేయాలి? సుముఖం, సుముఖం అనే ముద్ర వేసుకుని ఈ ఆద్యశక్తిని నాలోకి అవతరించు అని అడుగుతూ, ఇక్కడ గురుదేవులు ఇచ్చింది ఏంటంటే ఏకముఖి గాయత్రి. మనకు గాయత్రి చిత్రావళి అట్ట మీద, అలాగే ఎక్కడ చూసినా శాంతికుంజ నుంచి వచ్చే అన్నీ కూడా ఏకముఖి గాయత్రి వస్తాయి. ఈ ఏకముఖి గాయత్రి ఇస్తూ గురుదేవులు ఏం చేశారంటే, గాయత్రి మహావిజ్ఞానంలో మనకు శాంభవి శక్తిని మనం వాడుకునేటట్టుగా మనం గాయత్రి మహావిజ్ఞంలో చెప్పారు. ఈ శాంభవి శక్తికి వాహనం వృషభం, ఎద్దు, అలాగే ఆవిడ చేతిలో అంకుశం ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంకుశం ఏం చేస్తుంది, త్రిశూలం ఏం చేస్తుందంటే, మూడు మూడు ఉంటాయి కదా, త్రిశూలం అంటేనే మూడు శూలాలు, ఆ మూడు శూలాలు మనలో ఉన్న మూడింటిని పోగొడుతుంది, అభావాన్ని, అశక్తిని, అజ్ఞానాన్ని పోగొడుతుంది. అలాగే మనలో ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక దోషాలు ఉంటే అవన్నీ పోగొడుతుంది. ఇలాగ ఎక్కడెక్కడ మూడు ఉన్నాయో స్థూల సూక్ష్మ కారణ శరీరాల దోషాలు పోగొడుతుంది, అవన్నీ మనం ఒక ఒక శక్తిధారని మనలోకి ఆహ్వానిస్తున్నప్పుడు ఆ శక్తిధారకు సంబంధించిన వర్ణచిత్రాన్ని బాగా చూడాలి, చూసి కళ్ళు మూసుకోవాలి. కాసేపు వరకు మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ చూస్తూ కూర్చోవాలి. అలాగలాగా మన మనస్సులో ఆ శక్తిధార యొక్క వర్ణచిత్రం బాగా స్టాంప్ అయి ఉండాలన్నమాట. అలా కళ్ళు మూసుకోగానే గుర్తు తెచ్చుకుంటే కనబడాలి. అలా బాగా చేసుకుని అప్పుడు ఈ గాయత్రి మంత్ర చేస్తూ, గాయత్రి మంత్రంలో ఆ బీజాక్షరం పెట్టుకుని, ఇప్పుడు శాంభవి ఉంది, ఈ శాంభవికి బీజాక్షరం ఏమి ఇచ్చారంటే శం. శం అనే అక్షరం మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు శనికి సంబంధించి ఏమన్నా దోషాలు ఉంటే అవన్నీ పోవటానికి శం శం అని చేసుకోమని చెప్పుకున్నాం. ఆ శం అనేది ఏంటంటే సర్వఫల సిద్ధిప్రద, అన్ని రకాల సిద్ధిని ఇస్తుంది, అన్ని రకాల ఫలాన్ని మనకు సిద్ధించేటట్టు చేయగలిగిన శక్తి కలది శం అనే బీజాక్షరం. శం అంటే శంకరుడు, శివుడికి సంబంధించిందనమాట. అదే శక్తి కాబట్టి శాంభవి, శివుడికి శక్తి శాంభవి, అలాగే విష్ణువుకి శక్తి వైష్ణవి, అలాగే విష్ణుమూర్తికి శక్తి వైష్ణవి అయినట్టే బ్రహ్మకి శక్తి సరస్వతి. ఇలాగా మనం అక్కడ ఇద్దరిని ఊహించుకోకూడదు, మనలాగా ఆడ మగ అక్కడ ఉంటారని అనుకోకూడదు. అక్కడ శక్తి అంటే అది, ఆ శక్తి శక్తి ధారలు ఉంటాయి, మనుషుల్లాగా ఉండరు. మనకు అర్థం అవడానికి అలాగ చెప్తారు, మనలో శక్తి మనం ఎలాగ ఒకటో అలాగా సృష్టించే శక్తి ఒకటి ఉంటుంది. ఆ సృష్టించేవాడు సృష్టించే శక్తి ఒకటే, అలాగే పోషించేవాడు వాడిలో ఉన్న పోషించే శక్తి ఒకటే, అలాగే పరివర్తన చేసేవాడు పరివర్తన చేసే శక్తి ఒకటే. వీటి గురించి చెప్పుకుంటూ మనం ఇలాగ ప్రతి గాయత్రి చిత్రావళిలో ఉన్న ప్రతి ఒక్క అక్షరానికి సంబంధించిన వర్ణ దేవత, ఆ శక్తి చేతిలో ఉన్న ఆయుధాలు, ఆ శక్తి ఏ వాహనం మీద కూర్చుంది, సపోజ్ నెమలి వాహనం మీద కూర్చుంది, లేకపోతే గరుడ వాహనం మీద కూర్చుంది, లేకపోతే ఒక పాము మీద కూర్చుంది, లేకపోతే అగ్ని మీద కూర్చుంది. ఇందాక ప్రాణాగ్ని చెప్పుకున్నాం కదా, ఆ ప్రాణాగ్ని అన్న చోట జగన్మాత గాయత్రి మాత ప్రాణాగ్ని స్వరూపంగా భగభగ మండుతున్నట్టుగా ఉంటూ రమ్ అనే బీజాక్షరంతో ఉంటుంది, ఎందుకంటే ప్రాణ అగ్ని అన్నారు కాబట్టి. అలాగా ఏ వాహనం మీద కూర్చుంటే ఆ రకమైన, సపోజ్ ఐరావతం మీద కూర్చుంది, ఐరావతం అంటే ఏంటి, ఏనుగు. ఏనుగు ఏం చేస్తుంది, లక్ష్మి దగ్గర ఉంటుంది కాబట్టి. అలాగే ఇంద్రుడికి వాహనం, ఇంద్రుడు అంటే ఇంద్రియాలకి అధిపతి అయిన మనస్సు, ఇంద్రియాల్లో చిక్కుపడిపోయిన మనస్సు కాదు, ఇంద్రియాల మీద ఆధిపత్యం ఉన్న మనస్సు, దానిని మోసుకు వెళ్ళేది ఐరావతం, తెల్లటి ఏనుగు. అలాంటి ఐరావత శక్తి కనుక ఒక చోట ఉంటే మన ఇంద్రియాలన్నీ మన అదుపులోకి వస్తాయని అర్థం. అలాగే ఇంకా ఏనుగు లక్ష్మీదేవి దగ్గర ఉంటుంది, లక్ష్మీదేవి దగ్గర ఉన్న ఏనుగులతో పాటు లక్ష్మిని కొలిస్తే కనుక అవి ఐశ్వర్యప్రదం. ఇంకొకటి ఏంటంటే ఏనుగు శబ్దం వింటే మూలాధారంలో ఉన్న శక్తి ఆటోమేటిక్గా జాగ్రత్త అవుతుంది. ఏనుగు ఎలా అరుస్తుందంటే ఘీంకరిస్తుంది, అది ఒరిజినల్గా ఏనుగు అరుస్తూ ఉండగా వినాలి, అంతే తప్ప మనం టేప్ రికార్డర్ పెట్టుకుని లేకపోతే యూట్యూబ్లో వింటాం కాదు. ఒక జూకి వెళ్ళి లేకపోతే నేషనల్ పార్క్స్ అవి ఉంటాయి ఏనుగులు ఉండేవి, ఆ ఏనుగు అరుస్తున్నప్పుడు స్వయంగా వినాలి. వింటే అప్పుడు మన మూలాధారంలో ఉన్న శక్తి జాగ్రత్త అవుతుంది. దాన్నే శ్రీ సూక్తంలో హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం అని రుక్కు చెప్తుంది. హస్తినాదము అంటే ఏనుగు యొక్క శబ్దనాదం, అదేం చేస్తుందంటే ఈ మూలాధారంలో ఉన్న శక్తిని ప్రబోధం చేస్తుంది, అంటే జాగృతం చేస్తుంది, నిద్రలే అన్నట్టుగా అనమాట. అందుకని ఈ లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులతో ఉన్న చేస్తున్నప్పుడు ఆ గ్రీంకారం ఏదైతే ఉందో ఆ గ్రీంకారం ఉంటే కనుక మనకు లక్ష్మి మూలాధారంలో ఉన్న కుండలని రూపంలో ఉన్న శక్తి శివుణ్ణి చేరుకుంటుంది సహస్రాలు. మరి మనం ఇప్పుడు ఏనుగు శబ్దం వినడానికి వీల్లేదు, ఏం చేయాలి అంటే ఇంకా మనకి జీవితానికి కుదరదు అనుకున్నాం అప్పుడు, అంతేనా అంటే ఏం కాదు, నోరు మూసుకుని ఓంకారం అంటే అది ఘీంకారంలాగా వస్తుంది. పెదవాలు తెరవకుండా నోరు మూసేసుకొని ఓంకారం చేస్తే మూలాధారంలో ఉన్న కుండలిని మెల్లిగా మన అర్హత బట్టి అది కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. మేము అన్నం రాలేదు అనకూడదు, మనకు అర్హత బట్టి. అర్హత ఏమిటి అంటే మన వాక్కుని ఎంత బాగా వాడుకుంటున్నాము, ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తున్నావా, ఎవరిని పడితే వాళ్ళని తిడుతున్నావా. ఈసారి మేధాపత్రికలో మాస్టరు నేను మీకు అదే చెప్తున్నాను, ఇంట్లో గ్యాస్ అయిపోతుంది, ఇంట్లో అది అయిపోతుంది అంటారు, మీ వాక్కుని ఎంత వేస్ట్ చేసుకుంటున్నారో చూసుకోండి, దాని మీద మీరు నిజంగా సంయమనం పాటించండి, మిమ్మల్ని మీరు పొగుడుకోకూడదు, ఎవరిని తిట్టకూడదు. ఇవన్నీ చాలా క్లియర్గా ఇచ్చారు, మొట్టమొదటి అట్ట తిప్పంగానే ఉన్న దాంట్లో. అలాగా మన వాక్ సంయమనం ఎవరు పాటిస్తారు, శివా ప్రిన్సిపల్ నీట్గా పాటించాలన్నమాట. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, విచార సంయమనము, అర్థ సంయమనము పాటిస్తున్న వాళ్ళు శ్రీ సూక్తం చదువుతూ అంతా అయిపోయిన తర్వాత అని రెండు పెదాలు గట్టిగా మూసుకొని ఓంకారం గట్టిగా ఉచ్చరించగలిగితే, ఇప్పుడు నేను గట్టిగా ఉచ్చరించలేదు, చాలా గట్టిగా ఉచ్చరించి వింటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అర్హత బట్టి మూలాధారంలో ఉన్న జాగృతం అవుతున్న శక్తి అస్థినాథ ప్రబోధిని. ఆ రకంగా మనం ఏనుగు యొక్క ఒక ఇప్పుడు చెప్పుకున్నది అంతా దేనికంటే ఓ ఏనుగు ఒక అమ్మవారికి వాహనంగా కనిపిస్తే కనుక ఆ ఏనుగు ఏం చేస్తుందో తెలుసుకోవడానికి చెప్పాడు. అలాగే గరుత్మంతుడు వాహనం విష్ణువుకి, వైష్ణవికి, వైష్ణవి అంటే విష్ణువు యొక్క శక్తి, వైష్ణవీదేవికి గరుత్మంతుడు వాహనంగా ఉంటాయి. గరుత్మంతుడు ఏం చేయాలి, అమృతాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు వాళ్ళ తల్లి దాస్యాన్ని పోగొట్టడానికి. కాబట్టి మనం అమృతం ఎక్కడొస్తుంది, సుధాసాగర మధ్యస్థ అమ్మవారి నామం. కాబట్టి మన మనస్సంతా అమృత సుధ అమృత సుధా సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరం అంటే అమృతమనే సముద్రం. నా మనస్సంతా అమృతమనే సముద్రం, దాంట్లో అమ్మవారు ఉంది. ఆ అమ్మవారు తన చల్లని చూపు నా మీద ప్రసరిస్తుంది, ఆ శక్తిధారలు నాకు ఇస్తుంది అనే భావన ఉండాలి. ఈ రకంగా ఒక్కొక్క చిత్రావళిలో ఉన్న ఒక్కొక్క అక్షరానికి సంబంధించిన దానికి సంబంధించిన వివరాలు మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్ నుంచి తెలుసుకుందాం. ఇవాళ ఊరికే ఇంట్రడక్షన్ అంతే. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఏం లేదు. ఏం లేకుండా మరి ఇవన్నీ తెలుసుకోవాలి గురువు గారు ఇవన్నీ రాశారంటే ఏం లేదు కాదు. ఈ అంటే కష్టాలు ఉన్నాయనుకోండి, కష్టాలు ఎన్ని పోతాయి, ఇంక మిగిలింది ఏంటి, ఏం లేదు కదా. అంటే ఏమీ లేని స్థితికి తీసుకువెళ్తారు గురువులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బ్లావెట్స్కి దగ్గర ఏపీ సిన్నెట్టు ఇలా ఇంకా ఉండేవాళ్ళు కళ్ళ నాలుకాటు ఇలా ఆవిడ ఏం మాట్లాడేది కాదు. పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ గురువుగారికి అంటే మాస్టర్ కుటుభూమికి లేకపోతే మాస్టర్ మౌర్యకి ఇలా లెటర్స్ రాసేవాళ్ళు. గురువుగారు అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, కాస్త మ్యాజిక్లు చూపిస్తే జనం వస్తారు, అప్పుడు థియోసాఫికల్ సొసైటీ బాగా ఫ్లరిష్ అవుతుంది, నువ్వు నోరు మూసుకో అలాంటి వెదవ సలహాలు ఇవ్వకు మాకు అని చెప్తారు. అయ్యా ఇచ్చి ఆ తర్వాత అడుగుతాడు ఒకడు ఈ ఏపీ సిన్నెట్ అనుకుంటా, అడిగితే మాకేమొస్తుంది సార్ ఇవన్నీ చేస్తే అంటే నీకేమి రాదు, నీ మొహం నీకున్నది ఏమన్నా ఉంటే పోతుంది అంటారు ఆయన. దాంతో వాడు కంగు తింటాడు. ఇప్పుడు కూడా జరిగేది అదే. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక బాధ ఉంది అనుకుందాం, కాసేపు ఒకళ్ళకి ఒంట్లో బాగలేదు, అది బాధే కదా. ఇప్పుడు గాయత్రి చిత్రావళిలో అది చేసేసాడు, అది కాస్త పోయింది, ఇంకేముంటుందంటే ఉన్నదేదో పోయింది అంటే బాధ ఉందనుకోండి పోయింది, ఇంకేముందంటే ఏమి లేదు కదా, న్యూట్రల్గా ఉంది, అవునా కదా. అలాగా మనకున్న ఈతి బాధలన్నీ మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోయిన తర్వాత, ఓహో ఇవన్నీ దేనివల్ల వచ్చాయో తెలుసుకున్న తర్వాత, ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటూ మనం పరమార్థం వైపు ప్రయాణించడానికి కావలసిన ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట, ఈ జ్ఞానాన్ని ఇస్తుందన్నమాట ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీ అందరికీ తెలిసినా కూడా కొందరి దగ్గర మరి ఈ పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయో లేవో ప్రతి వాళ్ళు ఈ రెండు పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేటప్పటికి చదువుకోండి. ఎక్కడొక చోట నుంచి చెప్తాను వరుసగా 1, 2, 3 అలాగే 24 చెప్పను. మొట్టమొదటి గాయత్రి మంత్రం ఇచ్చారు, అది ఆద్యశక్తి. రెండోది ఈ గాయత్రి మంత్రం రెండో చిత్రావళిలో ఆధ్యాత్మిక జననీ జనకులను ఇచ్చారు. ఆధ్యాత్మిక జననీ జనకులు అంటే గాయత్రి ఏమో జనని, గురువు ఏమో జనకుడు అంటే తల్లి తండ్రి. గాయత్రి తల్లి, గురువు తండ్రి. గురువు లేకుండా ఇవేమి ఫలించవు అంటే అర్థం ఏంటంటే, పరమ పూజ్య గురుదేవులు తెలుస్తున్న తపస్సు యొక్క శక్తి ఏదైతే ఉందో అది దీక్ష ఇచ్చేటప్పుడు కొంచెం దీక్ష తీసుకున్న వాళ్ళలో ప్రవేశపెడతారు కాబట్టి వాళ్ళు గాయత్రి చేస్తే బాగా ఫలిస్తుంది. ఆ రకంగా గురువు ఎప్పుడు కూడా అవసరం. మరి ఇప్పుడు అలాగా అంటే ఇప్పుడు కూడా ఆయనే ఇస్తారు దీక్ష, ఆయన పేరు చెప్పి ఇవ్వాల్సిందే, ఎవరిచ్చినా వాళ్ళేమి ఇవ్వడానికి లేదు. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే మూడోది పంచముఖాలు దశభుజాలు కలిగిన మహాశక్తి. ఈ పంచముఖాలు దశభుజాలు ఇవన్నీ ఏంటంటే మన పంచతత్వాలకు సంబంధించి పంచభూతాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అలాగే పంచ ప్రాణాలు, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, అలాగే పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు వీటికి సంబంధించి, అలాగే శబ్దస్పర్శ రూపరసగంధాలు వీటికి సంబంధించిన చిత్రావళికి సంబంధించిన ఈ పంచముఖి గాయత్రి అనమాట. అదైన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా దీంట్లో నాలుగో పాయింట్గా బ్రహ్మాణి వస్తుంది. బ్రహ్మాణి ఏం చేస్తుంది, మనకు బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది. అలాగే వైష్ణవి ఏం చేస్తుందంటే పోషిస్తుంది. ఎలాగైతే తల్లి పిల్లల్ని పోషిస్తుందో అలాగే ఈ వైష్ణవి అనే శక్తి మనల్ని పోషిస్తుంది. అలాగే శాంభవి ఏం చేస్తుందంటే, ఈ శాంభవి అనే దాంట్లో పుస్తకంలో వృషభవాహిని అయిన శాంభవి కూర్చున్నట్టుగా ఉంటుంది. ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఈ వృషభవాహిని అయిన శాంభవి మాతని చూస్తూ గాయత్రి మంత్రం చేసుకుంటే రోగాలు తగ్గిపోతాయి. ప్రాక్టికల్గా చేసి చూసిన వాళ్ళు ఉన్నారు. అలాగే తర్వాత ఏడోది ఉద్ధరించే మాత, ఉద్ధత్రి అంటే రకరకాల బాధల్లోంచి సంసారం ఉన్న తర్వాత ఎవరికైనా సరే లైఫ్లో ఈజీగా హ్యాపీగా జరిగిపోయిన వాళ్ళకి ఎవరికి ఉండదు లైఫ్, అలాంటి వాళ్ళని ఒకరిని చూపించు అంటాడు బుద్ధుడు. ఎవరింట్లో చచ్చిపోలేదు మనిషి, వాళ్ళ ఇంట్లోంచి ఆవాలు తీసుకురా అంటాడు. ఎవరింటికి వెళ్ళిన అడిగినా సరే ఎవరో ఒకళ్ళు అప్పుడు అలా పోయారు, మా వాళ్ళు ఇప్పుడు ఇలా పోయారని చెప్తారు తప్ప ఎవరు మా ఇంట్లో ఎవరు పోలేదు అని చెప్పరు. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది, ఓహో ప్రతి చోట జరుగుతుంది మా ఇంట్లోనే కాదని. అలాగా కష్టాలు అనేవి ఏదో రూపంలో ఎంత చెట్టుకి అంత గాలని ప్రతి వాళ్ళకు ఉంటాయి. అలాంటి వాటి నుంచి బయటపడేసే శక్తి ఏడవ గాయత్రి చిత్రావళిలో ఏడవ నెంబర్లో ఇచ్చారు గురువు గారు. ఏంటంటే ఉద్ధరించే మాట. ఆ తర్వాత వస్తుంది ఎనిమిది, సద్గురు ప్రాప్తి. ఇది చాలా గొప్ప విషయం. గాయత్రి మంత్రం చేస్తే సద్గురువు ప్రాప్తిస్తాడు అనేది చాలా చాలా 100% కాదు, ఇంకా ఎక్కువ. ఎందుకంటే అది పరమ పూజ గురుదేవుల జీవిత చరిత్రలోనే మొదట జరిగింది. మొట్టమొదట మనకి ఎవరన్నా మంత్రం ఇస్తే అది మామూలుగా చెప్పడం అంతే. అది ఆ తర్వాత మన జీవితానికి సంబంధించిన అసలు గురువు అప్పుడు దర్శనం ఇస్తాడు. గాయత్రి కొంతకాలం చేసిన తర్వాత ఆయన దీక్షా గురువు అంటారు. మొట్టమొదటి ఊరికే మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాడు మామూలు గురువు, అసలు ఆయన దీక్షా గురువు. ఆయన జన్మజన్మకు సంబంధించిన వాడుగా మనకు మన దగ్గరికే వస్తారు మొట్టమొదటిగా. అది ఎవరి జీవితంలో వాళ్ళకి అనుభవం అవుతుంది. ఒకళ్ళకి అయింది ఒకళ్ళకి అవ్వలేదు కదా, అందరికీ అలాగే అవుతుంది. వాళ్ళు చేస్తే గాయత్రి అంటూ చేయటం మొదలెడితే అప్పుడు వాళ్ళ అసలు గురువు ఖచ్చితంగా కలుస్తాడు. అదైన తర్వాత అరిష్టాల నివారణ. అరిష్టాలంటే మనకి ఇష్టం లేనివి, బాధలు పెట్టేవి, అలాంటివన్నీ కూడా పోగొట్టే దివ్యశక్తి. ఇది 9వ అక్షరం అవుతుంది. భర్గు తత్ సవితరు అరణ్యం అయిపోయిన తర్వాత భ భ అనే అక్షరం కష్టాల నివారణకి, అరిష్టాల నివారణకి సరిపోతుంది. ఇది అయిన తర్వాత మనకు 10వ శక్తిధారగా సద్గుణాల వరదానం. సద్గుణాల వరదానం మనం అడగాలి, మనం అమ్మని అడగాలి నాకు ఈ సద్గుణాలన్నీ ప్రసాదించు అని. మనం ఏ సద్గుణాలు అడగకుండా అంటే ఆల్రెడీ ఉన్నాయనుకోండి, ఓకే మనకు ఆల్రెడీ దుర్గుణాలు ఉన్నాయి. ఇప్పుడు పోగొట్టుకోవాలి. కోపం ఉంది సపోజ్, కోపం అనేది సద్గుణం కాదని అందరికీ తెలుసు, కానీ కోపం ఉందండి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా పోగొట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ సద్గుణాల వరదానం కోపం, ఇంకొన్ని చూస్తే ద్వేషం, లేకపోతే ఇంకో కొంత చాలా చిత్రంగా ఉంటుంది సటిల్గా, వాళ్ళకి ఇన్ని వచ్చి నాకు రాదే అని అనుకున్నా కూడా అది కూడా అసూయే. అలాంటివి ఇవన్నీ పోవాలంటే 6 రకాల కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని 6 రకాల శత్రువులు ఉంటారు ప్రతి వాళ్ళల్లో. ఈ ప్రతి వాళ్ళల్లో ఉన్న శత్రువులు పోవాలి అంటే సద్గుణాలు వస్తేనే పోతారు. అందుకని ఈ సద్గుణాల వరదానము అనేది ఏదైతే ఉందో ఆ శక్తిధారని మనం ఆహ్వానించాలి. అదొకటి. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా ఉన్నత పథంలో జీవించాలి. ఊరికే ఏదో అందరిలాగా లైఫ్ గడిపేసాం, అయిపోయింది లైఫ్, ఏముంది పుట్టాము పోయాం, అలా కాకుండా ఎలాగైతే గురుదేవులు లోక కళ్యాణం కోసం శ్రమించారు అలాగా మన జీవితం కూడా ఉన్నత మార్గం వైపు నడవాలి. అదొకటి. తర్వాత మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, నాకు చాలా ఇష్టమైన కథ ఇది, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కథ చెప్పంగానే ఆర్కే అని చెప్తారు అని. సెక్యూరిటీ డాక్టర్ అని చెప్తున్నాడు, మొట్టమొదటి చెప్పిన కథ అదేంటి, వీళ్ళు శ్రీకృష్ణుని చూడటానికి బయలుదేరేస్తారు, రాత్రంతా తెడ్లేసేట, ఇంకేమంది పొద్దున్న తెల్లారిపోయింది ఇంక వచ్చేసామని చూస్తున్నారు. చూసి తెల్లారి చూసేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏమిటి విషయం అంటే ఆ తెడ్లు అయితే వేస్తున్నారు కానీ దాన్ని పడవని ఒక దానికి కట్టేసి ఉంచారు, ఆ లంగర్ తీయలేదు. తీయకుండా ఎన్ని తెడ్లు వేస్తే ఏం లాభం, ఎన్ని గంటలు వేస్తే ఏం లాభం, అక్కడే ఉన్నారు. అలాగా మనం బంధాలలో చిక్కుకొని మన పనులన్నీ చేస్తున్నాం. ఏముందండి బాబు, మేము చాలా చేసాం గాయత్రి, ఏం లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే మనం బంధాలు అలాగే ఉంచుకున్నాం. మన బంధాలు ఎక్కడ ఉంటాయంటే ద మైండ్ బైండ్స్, మన మనస్సే బంధిస్తుంది. మనస్సు అలవాటైపోయిన చోటు నుంచి పక్కకు జరిగి పడుకున్నా కూడా చాలామందికి నిద్ర పట్టదు. ఎక్కడ పడుకుంటారో అక్కడే పడుకోవాలి. ఎప్పుడు ఏం తింటారో అవే తినాలి. ఎప్పుడు ఎవరుంటారో మనుషులు వాళ్లే ఉండాలి. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి పడదు. కొత్త చోటికి వెళ్ళలేరు, కొత్త చోట మాట్లాడలేరు, వచ్చినా కూడా మాట్లాడలేరు. అది విచిత్రం. రాని విషయం కాదు, వచ్చిన విషయం అయినా సరే కొత్త చోటకి వెళ్తే నోరు పెగలదు. ఈ బాబా ఎలా ఉంటుందో అక్కడ, ఇలా భయం ఉంటుంది. ఇవన్నీ మనస్సు మనిషిని బంధించేవి. మనిషి చేతిలో మనసు ఉండటం కాదు, మనస్సు చేతిలోనే మనిషి ఉంటాడు. ఇవి కాకుండా ఇంకా బంధాలు ఉంటాయి, రకరకాల బంధాలు. ఆ బంధాలన్నీ, ఈ డబ్బులు లేకపోతేనే బతకలేనేమో అని ఒక భయం, ఈ ఫెసిలిటీస్ ఉండమేమో అక్కడికి వెళ్తే ఎలాగా అనే ఒక భయం, ఏమో ఆ దేశం ఎలా ఉంటుందో అనే భయం, ఇవన్నీ బంధాలు. ఇవన్నీ ఎక్కడుంటాయంటే మనలోనే ఉంటాయి, మనస్సులో. కాబట్టి ఏ రకమైన బంధాల్లో చిక్కుకున్నా దాంట్లోంచి బయటపడాలంటే సర్వబంధ విముక్తి అని మనకు ఇక్కడ ఫోటోలో ఎలా ఉంటుందంటే ఓ జైల్లో ఉన్నట్టు, కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసేసినట్టుగా ఉంటుంది. మన జీవితం మనకు తెలియదు అలాగే ఉంటుంది. అలాంటి వాటి నుంచి, ఆ బంధాల నుంచి విముక్తి పొందాలంటే అది చెయ్యాలి. చేసిన తర్వాత మనం ప్రారంభ పరివర్తనం, ఇది చాలా గొప్ప విషయం. ఏంటంటే మనం ఇదివరకు చేసుకున్న కర్మలు అనుభవించాలి కదా. ఎలాగా అంటే కర్మలు ఇదివరకు చేసాం నిజమే, అవి అనుభవించాలి అంటే రెండు రకాలు ఉంది దాంట్లో. ఏమీ చేయకుండా ఉంటే మొత్తం వచ్చి మీద పడుతుంది, అనుభవించాల్సిందే. ఇలాగా సాధనా పథంలో ఉంటే ఏమవుతుందంటే ఊరికే కళలో అది జరిగినట్టుగా అనిపించడం, దానికి సంబంధించిన బాధ దుఃఖం ఆనందం జరగటం అయిపోతుంది. అదర్వైజ్ పెద్ద దెబ్బ తగలాలనుకోండి, ఊరికే చిన్న గీటు గీసుకున్నట్టు ఇలాగ గోరు గీసినట్టుగా అది తగ్గిపోతుంది. ఈ రకంగా మనకు ఈ సాధనలో ఇవన్నీ కూడా ప్రారంభ పరివర్తన జరుగుతుంది. అసలు జీవితం ఇలా ఉంటుందా, ఎలా ఉంటుంది అని భయపడుతున్న వాళ్ళ జీవితాలు మారిపోయిన వాళ్ళవి బోర్డు ఉన్నాయి. ఇది అయిన తర్వాత మనకు రిద్ధిసిద్ధులు. రిద్ధిసిద్ధి అంటే, రిద్ధి అంటే ఆధ్యాత్మికమైన శక్తి, సిద్ధి అంటే భౌతికమైన సిద్ధి. ఇది వస్తుంది. తర్వాత శారీరక కష్టాల నివృత్తి. రకరకాల కష్టాలు ఉంటాయి మనకు. కష్టాలంటే ఉద్యోగం, వ్యాపారం, లేకపోతే మన ప్రొఫెషన్ ఏదైనా సరే దాంట్లో, అలాగే ఇంట్లో పనులు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నింటిలోంచి కష్టాల నివృత్తి అంటే అవన్నీ పోతాయా అంటే అవన్నీ తట్టుకునే సామర్థ్యం వస్తుంది. ఇంత భయం, ఇంత బండ బరువైంది మోయాల్సి వచ్చింది అనుకోండి, మనకు అంత ఓపిక లేదు. ఎప్పుడైతే ఇచ్చేస్తామో అది సులభంగా మోయగలం. అంతే తప్ప అసలు బండలు ఎత్తకుండానో, లేకపోతే అసలు పని చేయకుండా పని పాట లేకుండా చేసే శక్తి కాదు గాయత్రి అంటే. అది అయిన తర్వాత మనకందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదిస్తుంది సరస్వతి. సద్బుద్ధి ప్రసాదించిన తర్వాత, సద్బుద్ధి ప్రసాదించడం అసలు మొదట చేసే పని అదే కదా అంటే, ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి తప్ప. ఒకసారి సద్బుద్ధిని ఇచ్చి, ఒకసారి కష్టాలు పోగొట్టి, ఒకసారి పరివర్తన చేసి, ఒకసారి బంధాలని విముక్తి చేసి, ఇన్ని ఉండవు, ఒకసారి అన్నీ జరిగిపోతాయి. కాబట్టి మనకు తెలియటానికి విడివిడిగా రాశారు అన్నీ. అలాగే ఐశ్వర్యవర్ధిని లక్ష్మి. ఐశ్వర్యవర్ధిని అంటే మనకు సద్గుణాల వర్ధిని ఎలాగుందో, ఇక్కడ ఐశ్వర్యం అంటే ఈ సృష్టిలో ఉన్న మంచివన్నిటినీ కూడా మనం, ఈ సృష్టిలో ఉన్న మంచిని అన్నిటినీ కూడా మనం చక్కగా అందరి కోసం ఉపయోగించడం అనే ఒక చక్కటి మానసిక స్థితి వస్తుంది అన్నమాట. అది ఐశ్వర్యం అంటే. అంతే తప్ప ధనం కాదు. అది అయిన తర్వాత మహాశత్రువుల నుండి రక్షణ. ఈ మహాశత్రువులు ఎవరెవరు ఉంటారు మనకు? మహాశత్రువులు ఏంటంటే రోగం, శోకం, మృత్యు, ఆపద, హాని, విరోధం, దారిద్ర్యం, ఇలాంటివన్నీ కూడా మహాశత్రువులు. వాటిని అన్నిటి నుంచి కూడా గాయత్రి మంత్రం చేయటం వల్ల మనం బయటపడతాం. ఇంకా తెలియకుండా అదృశ్యమైన సహాయం లభిస్తాయి. అంటే మాస్టర్ ఈ మేధాపత్రికలో కూడా ఇచ్చారు, ఆ టైంకి ఏలూరులో జరుగుతున్న క్యాంపులో పాలు కావాలి, ఇప్పుడు అందరికీ కాఫీ ఇవ్వండి అన్నారు. ఈ టైంలో పాలు ఎక్కడ దొరుకుతాయంటే అంతట్లో మీకు పాలు కావాలి అని చెప్పి ఒక క్యాన్ తీసుకొచ్చి ఒక ఆయన ఇచ్చాడు పాలు, అందరికి కాఫీ ఇచ్చాము. అదృశ్య సహాయం అంటే ఏదో అదృశ్య సహాయం వస్తుంది కదా అని చేయటం కాదు, చేస్తూ ఉంటే నిజంగా ఆ సమయాన్ని మనకు కావాల్సిన హెల్ప్ లేదా అసిస్టెన్స్ దొరుకుతుంది అన్నమాట. అది అయిన తర్వాత గృహస్థాశ్రమం ఆనందంగా ఉంటుంది. అలాగే సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పిల్లలు ఉన్న వాళ్ళకి మంచి బుద్ధులు రావడానికి ఈ తర్వాత కుటుంబంలో సుఖశాంతి. కుటుంబంలో సుఖము శాంతి లేవనుకోండి, ఎన్ని చేస్తే ఏంటి ఉపయోగం? అస్సలు కుదరదు. అందుకని తర్వాత వీళ్ళందరూ కూడా కుటుంబంలో సభ్యులందరూ కూడా గాయత్రి మాత కృపకు పాత్రులై ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ చివరిగా అందరూ జీవన్ముక్తిని పొందుతారు. ఇది గాయత్రి మహిమను తేటతల్లం చేసే పుస్తకానికి సంబంధించిన విషయాలు. అలా కాకుండా రెండో పుస్తకం ఉంది, దాంట్లో గాయత్రిలో ఉన్న 24 అక్షరాలకి 24 శక్తులు, 24 యంత్రాలు, 24 రంగులు, ఆ యంత్రాల్లో రకరకాల షేప్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ అక్షరాలు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి. దాంట్లో దళాలు వేరుగా ఉంటాయి, ఒక చోట 4 ఉంటాయి, ఒక చోట 32 ఉంటాయి, ఒక చోట 16 ఉంటాయి, ఒక చోట 8, ఒక చోట 12. అలాగే అక్షరాలు క్రమ ఎలాగా ఆ అక్షరాలని దాని ఏమంటాం ఎక్కడెక్కడ ఉంచారు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఆ రెండో పుస్తకంలో ఉంటాయి. ఈ మొదటి పుస్తకానికి రెండో పుస్తకానికి తేడా ఏం లేదు. మొదటిదేమో శక్తుల గురించి చెప్తుంది. ఇప్పుడు ఇప్పటివరకు మనం చదువుకున్నదేమో అవి చేయటం వల్ల మనకు వచ్చే జీవితంలో మనం అనుభవించే ఆనందం వాటి గురించి చెప్తుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న ఓపిక్గా ఈ అర్థం చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఆ ముద్రలు బాగా ప్రాక్టీస్ చేయండి. ముద్రలు ఆటోమేటిక్గా లేదా వీడియో చూపించాలి అనుకోకర్లేదు నేను, ఎందుకంటే అందరికీ చాలా సులభం అవి ముద్రలు వేయటం. కాదు అనుకుంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. గాయత్రి చిత్రాలు బాగా చదవండి. చదవటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. గాయత్రి చిత్రాలు చదివి కొంచెం హోంవర్క్ చేసుకుంటే అప్పుడు ఈ క్లాస్ చెప్పుకుంటూ ఉంటే చాలా ఫాస్ట్గా మీకు అల్లుకుపోగలరు. ఇవన్నీ దీంట్లో ఒక్కటి ఉంది, అదేంటంటే వరుసగా గాయత్రి మంత్రాక్షరాలు తత్సవితురవరేణ్యం భర్గో దేవస్సు ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అని వరుసగా ఉన్న దాంట్లో ఈ గాయత్రి సావిత్రి అని రెండుగా విడగొట్టిన మొట్టమొదటి ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం సంపాదించడానికి బ్రహ్మవర్చస్సు సంపాదించడానికి ఉన్న ఆ మూడు వ్యాహృతులు చాలా చాలా ముఖ్యం. ఓం భూర్భువస్వ అంటే మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడిటిలోనూ కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎప్పుడో కాసేపు ఓం భూర్భువస్వ అన్నప్పుడు కాదు, మనం లైఫ్ మన మామూలుగా డే టు డే లైఫ్లో మనం చేస్తున్న అన్ని పనుల్లో కూడా ఎప్పుడు స్థూల సూక్ష్మకరణ కారణ శరీరాలు మూడు కూడా భగవంతుని యొక్క దివ్య తేజస్సుతో నిండి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని ఆ సవిత తేజస్సు యొక్క భర్గశక్తి మా అందరి బుద్ధుల్ని సన్మార్గం వైపు నడిపించుతున్నది. మా అందరి బుద్ధుల్ని సన్మార్గం వైపు నడిపించుతున్నది అనే భావన తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకోకుండా గాయత్రి చేస్తే ఎంతసేపు చేసినా ఆ తెడ్లు వేసిన కథలాగానే ఉంటుంది. మనం లంగర్ తీయకుండా తెడ్లు వేస్తే ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటాం. అలాగా ఎక్కడికి వెళ్ళదు బండి, అది మటుకు ఆ పొరపాటు మటుకు చేయకూడదు. ఇది దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ మీరు క్లాస్కి వచ్చేటప్పటికల్లా ఈ రెండు పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, కాస్త చదవండి. అలాగే ముద్రలు తెలిసిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చెయ్యండి, తెలియని వాళ్ళు మనం వాళ్ళకి తెలిసేటట్టుగా మనం చెప్పుకుందాం. ఈ విషయాలన్నీ దృష్టి పెట్టుకొని ఇవాళకి ఈ క్లాస్ని మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్క శక్తిధార, దానికి సంబంధించిన యంత్రం, దానికి సంబంధించిన బీజాక్షరం, దానికి సంబంధించిన రంగు, వాహనం, చేతిలో ఉన్న ఆయుధాలు, వీటిలన్నింటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. అలాగే మేధాపత్రికలో రాజలక్ష్మి గారు 100 పేజీల గాయత్రి చిత్రావళి మాస్టర్ ఇచ్చిన క్యాసెట్లు రెడీగా ఉంది అని చెప్పి ఒకటి చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరికైనా కావాల్సింటే విజయ్ని కాంటాక్ట్ చేయండి, విజయ విశ్వనాథ్ని కాంటాక్ట్ చేయండి. జిరాక్స్ కాపీలు రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ విషయాలతో మనం అందరూ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.